ఇప్పుడు మీకోసం డాక్టర్ సుందర్రాజ్ పెరమాల్ గారి ఆరోగ్యవాణి కార్యక్రమం జూలై 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఆరోగ్యవాణి కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ సుందర్రాజ్ పెరమాల్. ఏం చేస్తే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము? మనము మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్ధితో, ఏ విధమైనటువంటి జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో, దీని గురించి మనము గత కొన్ని ఎపిసోడ్లో మనము తెలుసుకుంటున్నాము. అయితే ఈ మధ్యన చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలా మోస్ట్ కామన్ ప్రాబ్లం అయిపోయినటువంటి బ్యాక్ పెయిన్ గురించి ఏదైనా చెప్పండి అని అడిగారు. అడిగితే బ్యాక్ పెయిన్ అనేది మోస్ట్ కామనెస్ట్ ప్రాబ్లం అని చాలామందికి తెలుసు. 1 in 5 పీపుల్, ప్రతి 5 ఒకరికి ఈ సమస్య వస్తుందని, ఇది ఒకనొక టైంలోనే దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఆపరేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది, అండ్ ఆ సర్జరీ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఒకనొక సర్జరీ సరిగా చేయకపోతే చాలా యూనో సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ వచ్చి ప్రమాదమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి స్థితికి వెళ్లకుండా మనం బ్యాక్ పెయిన్ని సులువుగా ఇనీషియల్ స్టేజెస్లోనే తగ్గించుకోవాలి, లేదా అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది చెప్పమని చాలామంది అడిగారు. అందువల్ల ఈరోజు బ్యాక్ పెయిన్ గురించి డిస్కస్ చేద్దామని అనుకున్నాను. నేను గత 15 సుమారు ఒక 8,000 పైగా డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ డీజనరేషన్, డిస్క్ హెర్నియేషన్ ఇటువంటి సమస్యలతో ఖచ్చితంగా సర్జరీ చేయాలి అన్నటువంటి పేషెంట్లకి సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అందువల్ల చాలామంది పేషెంట్లు చాలా ముదిరిపోయి ఇంకా ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి అనే స్టేజ్లో మా దగ్గరికి వస్తూ ఉంటారు. అరే ఇంత ముదిరిపోయేదాకా ఎందుకు వీళ్ళు ప్రికాషన్స్ తీసుకోవట్లేదు, ముందే ఎందుకు దాన్ని ఆపడం లేదు, పర్టికులర్లీ బ్యాక్ పెయిన్ ప్రోన్ అయ్యేటువంటి జాబ్స్లో ఉన్నవాళ్ళు, అటువంటి పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎందుకని ముందే ప్రికాషన్స్ తీసుకోవట్లేదు అని నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇది వేరైన చోటల్లో నేను కూడా నేను బ్యాక్ పెయిన్ గురించి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడము, వర్క్షాప్స్ కండక్ట్ చేయడము చేస్తుంటాం అనమాట. సో ఈరోజు మనం మైండ్ మీడియా ఆరోగ్యవాణి కార్యక్రమాల్లో ఈ బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుందాము. అయితే బ్యాక్ పెయిన్ని డాక్టర్స్, సైంటిస్టులు ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ కండిషన్ ఎ పర్సన్ కుడ్ పాసిబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ హెయిర్ లైఫ్ అంటారు. అంటే వేరే ఇంకేదన్నా నొప్పి, మోకాళ్ళ నొప్పి కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, మరొక పెయిన్ ఏదైనా కావచ్చు, అవి కొంతవరకు తట్టుకోగలిగేలా ఉంటాయి. కానీ బ్యాక్ పెయిన్లో ఏమవుతుందంటే, బయటకు వచ్చిన డిస్క్ నరాన్ని బాగా నలిపేయడం వల్ల నలిగిపోయి నరం మెలిదిప్పినట్టుగా అయి ఆ నరం వెళ్లే ప్రదేశం అంతా కూడా లాగేస్తూ కండరాలను బిగుసుకుపోయి విపరీతమైన బాధ కలుగుతుంది. చూసేవాళ్ళకి అసలు బాగానే ఉన్నాడుగా అనిపిస్తుంది. ఇంకేదన్నా సమస్య అయితే వాడికి జ్వరం రావడమో, లేదా మోకాళ్ళ పెద్ద మోకాలు వాయడమో, ఇంకేదో అవడమో కనిపిస్తుంది. ఇందులో బ్యాక్ పెయిన్ ఉన్న వ్యక్తి చాలా చూడడానికి చాలా నార్మల్గా కనబడుతున్నాడు, కానీ వాడికి విపరీతమైన మెలిదిరిగిపోయేంత పెయిన్ వస్తుంది. అది ఎవరికి అర్థం కాదు, ఏంటి ఇంత పెయిన్ ఉన్నట్టు అనిపిస్తుంది, అనిపించట్లేదు అనుకుంటారు చుట్టుపక్కల చూసిన వాళ్ళు. సో అటువంటి పెయిన్ ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి అనుభవిస్తూ ఉంటాడు బ్యాక్ పెయిన్ అని చెప్తారు. ఇట్ ఈస్ కామన్, బట్ అది కంటిన్యూస్గా ఉంటే, మామూలుగా ఎప్పుడన్నా ఇరుకట్టి స్ట్రెయిన్ అయ్యి నొప్పి వస్తే వెంటనే బాడీ దాన్ని హీల్ చేసేసుకుంటుంది, అప్పుడు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కంటిన్యూస్గా వస్తూ ఉంటే, ఆగకుండా వస్తూ ఉంటే, అప్పుడు దాన్ని అసలు డయాగ్నోస్ చేసుకోవడం, ట్రీట్మెంట్ చేసుకోవడము, ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఇనిషియల్ స్టేజ్లో అయితే ప్రివెంట్ చేసుకోవడము ఎట్లా అనేది మనం డిస్కస్ చేద్దాం. మనం సృష్టిలో గమనిస్తే అన్ని జంతువులు, ఒక్క మనిషి తప్ప అన్ని జంతువులు నాలుగు కాళ్ళ మీద నడుస్తాయి. సింహం కావచ్చు, పులి కావచ్చు, మేక కావచ్చు, ఆవు కావచ్చు, ఏనుగు కావచ్చు. ఈ నాలుగు కాళ్ళ మీద నడవడం వల్ల మొత్తం శరీరం తాలూకా బరువు అంతా కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సమానంగా శరీరం అంతా కూడా ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కువ బరువు పడడం అనేది జరగదు. అయితే ఇదే మనిషిలో రెండు కాళ్ళ మీద నడవడం వల్ల, వెర్టికల్ పోస్చర్ వల్ల, నిటారుగా నిలబడి ఉండడం వల్ల, కూర్చున్నప్పుడు కూడా నిటారుగా కూర్చోవడం వల్ల మొత్తం బరువు అంతా కూడా లోవర్ బ్యాక్, నడుము మీద పడుతుంది. ఇంకా మెడ మోకాళ్ళు మడమలు ఇవన్నీ కూడా ఎక్కువ బరువుని తీసుకుంటూ ఉంటాయి. గ్రావిటీకి అగెనిస్ట్గా మనం మొత్తం శరీరం తలకు బరువు అంతా ఉన్నది కాబట్టి, అందుకే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు నొప్పి వచ్చిన వెంటనే ఫ్లాట్గా పడుకుంటే కొంత రిలాక్స్ అవుతారు, ఎందుకంటే బరువు కొంచెం నడుము మీద తగ్గుతుంది కాబట్టి. అయితే ఈ బ్యాక్ పెయిన్ ఎక్కడైతే కలుగుతుందో, బ్యాక్ బోన్ వెన్నెముక అంటామే, అది వాడుకలో వెన్నెముక బ్యాక్ బోన్ అంటాం, కానీ అది ఒక్క ఎముక కాదు. మెడ నుండి నడుము దాకా దాదాపు 33 ఎముకలు, దాదాపు కాదు ఎగ్జాక్ట్లీ 33 ఎముకలు ఉంటాయి. 33 ఎముకలు మెడ నుండి నడుము దాకా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి, ఇటుకలు పేర్చినట్టుగా ఉంటాయన్నమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దండగుచ్చినట్టుగా ఉంటాయి. అందుకే ఈ ఎముకల్ని ఇంగ్లీష్లో వెర్టిబ్రా అంటే మన తెలుగులో వెన్ను పూసలు అంటారు. వెన్ను పూస అని ఎందుకంటారు అంటే ప్రతి ఎముకకి ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నంలో ఈ వెన్నుపాము లేదా స్పైనల్ కార్డ్ అనేది ఈ పూసలో దారంగా వచ్చినట్టుగా ఈ ఎముకలోంచి వెళ్తుంది అనమాట. ఈ స్పైనల్ కార్డ్ అనేది మన మెదడుకి కంటిన్యూషన్, మెదడు నుంచి ఇలా కిందకు ఒక తోకలాగా వస్తుంది. ఈ తోకలాగా వస్తున్నటువంటి వెన్నుపాము లేదా స్పైనల్ కార్డు ఈ వెన్ను పూసల్లోంచి ఇలా దూరుతూ కింద వరకు వస్తుందన్నమాట, మనం కూర్చునే సీట్ ప్రదేశం వరకు వస్తుంది. సో మెడ నుండి నడుము దాకా ఈ ఎముకలన్నీ కూడా ఒక పూసలు దండగుచ్చినట్టుగా ఉండి అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఇటు అటు తిరగడానికి, ముందు కొంగడానికి, సైడ్ కొంగడానికి అవకాశం ఉంటుంది. అదే వెన్నెముకంతా కలిపి ఒకే బోన్లా ఉంటే మనం రోబోలాగా అటు ఇటు కదలని స్థితిలో ఉంటాం అన్నమాట. సో ఇటువంటి ఈ వెన్నెముక పూసలు పూసలుగా ఉండే వెన్నెముక లోంచి వెళ్తున్నటువంటి వెన్నుపాము ఏదైతే ఉందో స్పైనల్ కార్డు, ఈ స్పైనల్ కార్డ్లోంచి ప్రతి జాయింట్ దగ్గర ఒక పెయిర్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్, ఒక జత నరాలు బయటకు వస్తాయి మెడ నుండి నడుము దాకా. అలా మెడ నుండి నడుము దాకా దాదాపు 31 జతల నరాలు, స్పైనల్ నర్వ్స్ అనేవి వస్తాయి. ఇవి రక్తనాళాలు కాదు, మెదడు నుండి శరీరానికి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లే కేబుల్ వైర్స్ లాంటివి అనమాట. ఈ నరాలు ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తాయో అక్కడ ఎముకకి ఎముకకి మధ్యలో ఉండే జాయింట్లో ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్ ఏదైతే ఉందో ఇది కూడా స్కెలెటన్లో ఒక భాగమే కానీ ఇది బోన్ కాదు. దీన్ని కాట్లేజ్ అంటారు. ఇందులో 80% ద్రవ పదార్థం ఉంటుంది. ఈ ద్రవ పదార్థం ఉండడం వల్ల ఏంటంటే ఇది బోన్లా గట్టిగా కాకుండా కుషన్లాగా మెత్తగా ఉంటుంది. ఈ మెత్తగా ఉండే ఈ కుషనింగ్ యాక్షన్ చేసేటువంటి ఈ డిస్క్ ఏదైతే ఉందో, ఇలాంటి డిస్కులు దాదాపు 24 డిస్కులు ఉంటాయి మన వెన్నెముకలో. వెన్ను బ్యాక్ బోన్లో దాదాపు 24 డిస్కులు ఉంటాయి. ఈ డిస్కులు ఏం చేస్తాయంటే ఒక షాక్ అబ్జార్బర్ లాగా స్ప్రింగ్ యాక్షన్ చేస్తూ ఉంటాయి. మనం ఎక్కువసేపు నించున్నా, కూర్చున్నా, ముందుకు వంగినా, గతుకుల రోడ్లో ప్రయాణం చేసినా, బరువులు ఎత్తినా, ఒక ఎముక వచ్చి ఇంకో ఎముకకు తగులుతుంటే అక్కడ ఒక ఎముక వచ్చి ఇంకొక ఎముకకు తగులుతుంటే ఆ మధ్యలో అదొక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ డిస్క్ అనేది. అయితే ఈ స్ప్రింగ్ యాక్షన్ అనేది బాగా జరగాలి అంటే దానికి ముఖ్యంగా కావాల్సింది ఆ డిస్క్ లోపల ఉండే ద్రవ పదార్థం కరెక్ట్గా లెవెల్ మెయింటైన్ అవ్వడం. ఆ ద్రవ పదార్థం తాలూకా లెవెల్ మెయింటైన్ కాకపోతే బరువు పడినప్పుడు, కుదుపుల్లోని ముందు కొంగినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు ఒక ఎముక వచ్చో ఎముకకు తగులుతుంటే ఆ డిస్క్ స్ప్రింగ్ లాగా ఆ ఎముకను దాని ప్లేస్కి తోయకుండా అలా నలిగిపోయి అలా ఉండిపోతుంది. అలా ఉండిపోతే ఇంకా ప్రెషర్ పడినప్పుడు పక్కకు జరిగిపోతుంది. రెండు బ్రెడ్ స్లైసుల మధ్యలో అంత జామ్ ముద్ద పెట్టి గట్టిగా నొక్కాం అనుకోండి, ఆ జామ్ బయటకు వచ్చేస్తుంది కదా. అలా రెండు ఎముకలు గట్టిగా డిస్క్ నొక్కినప్పుడు ఆ డిస్క్ పక్కకు జరుగుతుంది. పక్కకు జరిగి ఆ వెన్నుపాము మీద ప్రెషర్ పెడుతుంది, బయటకు వచ్చేసి వెన్నుపాముని లేదా వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరాలని నొక్కేస్తుంది. నొక్కేస్తే మనకి వెన్ను నొప్పి అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అది మెడలో కావచ్చు, నడుములో కావచ్చు, ఆ మధ్య భాగంలో కావచ్చు, వెన్నులో ఎక్కడైనా కావచ్చు. మెడలో ఉండే మెడలో వస్తే దాన్ని సర్వైకల్ రీజన్లో వచ్చే పెయిన్ సర్వైకల్ పెయిన్ అంటారు. అలాగే డోర్సల్ రీజన్ అంటారు మధ్యలో ఉండే భాగాన్ని, అక్కడ డోర్సల్ పెయిన్ వస్తుంది. అలాగే లోవర్ బ్యాక్ దగ్గర వచ్చేదాన్ని లంబార్ రీజన్ అంటారు, అక్కడ లంబార్ పెయిన్ వస్తుంది. సో ఈ లో బ్యాక్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, ఇంకా మధ్యలో వచ్చే వెన్ను నొప్పి కావచ్చు, ఎక్కడొచ్చినా కూడా బేసిక్గా జరిగేది అయితే అక్కడ మెకానిజం అయితే ఇదే జరిగేది ఇదే. అయితే ఈ బ్యాక్ పెయిన్ ఏదైతే వస్తుందో ఇది ఇనీషియల్గా ప్రెషర్ పడినప్పుడల్లా వస్తుంది, వల్ల కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది, కొన్నాళ్ళకి కంటిన్యూస్గా ఆ పెయిన్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఆ డిస్క్ చాలా బయటకు వచ్చేసి, అంటే డిస్క్ కన్నం పడిపోయి అందులో ఉండే ద్రవ పదార్థం బయటకు వచ్చేసి చాలా ఎక్కువ ప్రెషర్ పెడుతుంది అన్నమాట. అలాంటప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంది, నాన్ స్టాప్గా అసలు ఆగకుండా పెయిన్ వస్తూనే ఉంటుంది అన్నమాట. సో అలాంటి కండిషన్లోని ఏదైనా ప్రమాదం అవుతుంది, కాలు చేయబడిపోతుంది, ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలని కూడా చెప్తుంటారు. అయితే ఈ సర్జరీ చేయడం అవసరమా, ఎలాంటి స్టేజ్లో సర్జరీ చేసుకోవాలి, సర్జరీ ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది, సర్జరీ చేయకుండా మనము ఎలాగా మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో బ్యాక్ పెయిన్ వస్తే ఏం జరుగుతుందంటే, జనరలీ ఒక దగ్గరలో ఉండే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి దగ్గరకు వెళ్తారు, ఆయన సమ్ సింపుల్ పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేసి కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అవుతున్నారు, రెస్ట్ తీసుకోండి, బెడ్ రెస్ట్ తీసుకోండి ఒక 10 రోజులు అట్లా అని చెప్తారు. కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది, ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ సివియర్గా పెయిన్ వస్తుంది, అప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. స్పెషలిస్ట్ అట్లా కాదు, ఒక రెగ్యులర్ బ్యాక్ ఎక్సర్సైజెస్ చేయండి, ఫిజియోథెరపీ చేయించుకోండి, ఒక 45 డేస్ బెడ్ రెస్ట్ తీసుకోండి, లేదా 2 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. సో 2 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్లు అవి చేయడం, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఇలాంటివి చేస్తే పర్వాలేదు, బాగానే రిలీఫ్ వచ్చింది అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకా సివియర్గా వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆ డిస్క్ లోపల ఉండే లిక్విడ్ తగ్గిపోతుంది, అంటే అరిగిపోతుంది, ఎముక కార్టిలేజ్ అరిగిపోతుంది. అరిగిపోతున్నటువంటి ఈ కార్టిలేజ్ని అరగకుండా ఆపడానికి కానీ, రీజనరేట్ చేయడానికి కానీ ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ, బెడ్ రెస్ట్ కానీ, మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ ఇవేవి పనిచేయవు. సో అరగడం అలా జరుగుతూ ఉంటుంది, ఇంకొంచెం 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 అరిగి ఒకనొక స్టేజ్లో బాగా ఎక్కువ అరిగిపోయి ఈ బెడ్ రెస్ట్లు పెయిన్ కిల్లర్స్తో అసలు తగ్గే ఛాన్స్ ఉండదు. అలాంటి స్టేజ్లో డాక్టర్ ఈ బెటర్ గో ఫర్ సర్జరీ, సర్జరీ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్తారన్నమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సర్జరీతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అని కనుక కరెక్ట్గా మనం డాక్టర్ని సూటిగా ప్రశ్నిస్తే, ఆ పర్టికులర్ డిస్క్ వరకు ఇంకా వెన్నుపాములు నొక్కకుండా చేస్తాము. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే పైకి వచ్చిన డిస్క్ని మాత్రం కట్ చేసి తీసేస్తారు, కొంతమంది టోటల్గా డిస్క్ మొత్తం తీసేస్తారు, ఎందుకంటే చిన్న ముక్క కట్ చేసి తీస్తే మళ్ళీ ప్రెషర్ పడినప్పుడు ఇంకొంచెం ముక్క బయటకు వస్తుందని చెప్పి టోటల్గా డిస్క్ అంతా తీసేసి పైన ఉన్న బోన్కి కింద ఉన్న బోన్కి ఒక స్టీల్ ప్లేట్ స్క్రూలు వేసి బిగించేస్తారు, అప్పుడు ఆ 2 బోన్లు కలిసి ఒక బోన్ అయిపోతుంది, ఇంకా మధ్యలో డిస్క్ అనేది ఉండదు. డిస్క్ ఉండదు కాబట్టి దాని మీద ప్రెషర్ పడదు, ప్రెషర్ పడదు కాబట్టి స్పైనల్ కార్డ్ నొక్కదు, స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే స్పైనల్ లైన్స్ నొక్కదు కాబట్టి పెయిన్ ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే లోవర్ బ్యాక్లో జనరల్లీ L5-S1 లేదా L4-L5 డిస్క్ పక్కకు జరుగుతుంది. ఎందుకు అదే జరుగుతుంది అంటే మొత్తం బరువు అంతా నడుము మీద పడుతుంది, ఆ నడుములో కూడా అన్నిటికన్నా కింద ఉన్నటువంటి 2 డిస్కుల మీద పడుతుంది కాబట్టి ఆ డిస్కులు కట్ చేసి తీసేస్తే ఆ బరువు ఎవరు మోస్తారు, దాని పైన ఉన్న డిస్కులు మోస్తాయి, అవి మళ్ళీ పక్కకు జరుగుతాయి. ఇలా పక్కకు జరిగిన ప్రతి డిస్క్కి సర్జరీ చేసుకోవడం అనేది సొల్యూషన్ కాదు. అలాగే ఓన్లీ అట్లీస్ట్ టెంపరీగా అయినా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కదా అని కొంతమంది చేయించుకుని ఉంటారు. ఏమవుతుందంటే ఈ డిస్క్ని కట్ చేస్తున్నప్పుడు పొరపాటున నర్వ్ని ఏదైనా కట్ చేస్తే పర్మనెంట్గా ఆ కాలు ప్యారలైజ్ అయిపోయి చచ్చిపడిపోవడము, లేకపోతే స్పర్శ తొలగిపోవడము, యూరిన్ బంద్ అయిపోవడము, ఇలాంటి రకరకాల కాంప్లికేషన్స్ బ్యాక్ సర్జరీ వల్ల వస్తుంటాయి. సో అటువంటి ప్రమాదాలు బారిన మనం పడకుండా మనల్ని కాపాడుకోవాలి అనుకుంటే, అసలు ఈ ప్రాబ్లమే రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అన్నమాట. అండ్ అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఎందుకు అరిగిపోతున్నాయి? నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న యంగెస్ట్ పేషెంట్ 13 ఏళ్ళ అమ్మాయి. అమ్మాయి 8th క్లాస్ చదువుతోంది. 8th క్లాస్ చదివే అమ్మాయికి అరిగిపోవడం ఏంటి? ఎప్పుడో 60-70 సంవత్సరాల తర్వాత ఎముకలు అరిగిపోతాయంటారు కదా, అంత చిన్న వయసులోనే ఎందుకు అరిగిపోతున్నాయి? లేదా యుక్త వయసులో 20-30 సంవత్సరాల వయసులో ఎందుకు అరిగిపోతున్నాయి ఎముకలు? అవన్నీ అరిగిపోవడం అంటూ మొదలెడితే నడుములోనో మెడలోనో కాదు, మోకాళ్ళలో, మడమల్లో, హిప్స్లో, ఎక్కడైనా అరగచ్చు. అరిగిన ప్రతి చోట కట్ చేసి తీసేయడం అనేది సొల్యూషన్ కాదు. అసలు ఎందుకు అరుగుతుంది, అరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం. ప్రతి ఇంట్లో ఒక్కరికైనా బ్యాక్ పెయిన్ ఉంటుంది అంటారు. అందువల్ల మనం ఏం చేయాలి, ఇది మనం చాలా విపులంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మనం చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాము. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ్య.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాలని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్య లహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, కుటుంబంలో ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబంలోని సభ్యులందరికీ తన విద్యను అందిస్తుంది. అదే మన సమాజంలో ఉన్న స్త్రీలందరూ విద్యాధికులైతే భావి భారతం ఎంతగా అభివృద్ధి చెందుతుందో వేరే చెప్పాలా. పిల్లలకు తల్లే మొదటి గురువు. ఈ విషయాన్ని గుర్తించండి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా చదివించండి. సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. ఇది సమాజ హితం కోరి మైండ్ మీడియా వారు అందిస్తున్న సందేశం. జై హింద్.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి పునః స్వాగతం. అత్యంత సామాన్యంగా ప్రతి మనిషిలోని చాలా మటుకు ఏదో ఒక టైంలో కనబడేటువంటి బ్యాక్ పెయిన్ గురించి మనం ఈ వారం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ పక్కకు జరిగిన డిస్క్లు స్పైనల్ కార్డ్ నొక్కితే ఆ నొక్కిన చోట నొప్పి వస్తుంది. స్పైనల్ కార్డ్లోంచి 31 జతల నరాలు బయటకు వస్తాయి. నడుములోంచి కాళ్ళలోకి, మెడలోంచి చేతుల్లోకి, మెడలోంచి తలలోకి. ఆ నరాలను కనుక డిస్క్ నొక్కితే ఆ నరం ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడక్కడంతా కూడా నొప్పి, మంట, తిమ్మిరి ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అందుకే కొంతమందికి ప్రాబ్లం నడుములో ఉన్నా కూడా కాలంతా లాగేస్తుంది అంటారు. ఆ కాలంతా కూడా ఎందుకు లాగుతోంది అంటే నడుము నుంచి కాళ్ళలోకి వెళ్ళే నరం మీద ప్రెషర్ పడ్డారు. అరికాలులో, వేళ్లలో నొప్పి, తిమ్మిరి చెప్తుంటారు. అలాగే కొంతమంది సివియర్ హెడేక్తో వస్తారు. బ్రెయిన్కి స్కాన్లు అవన్నీ చేయించుకుంటారు, అందులో ఏముండదు. యాక్చువల్ ప్రాబ్లం మెడలోంచి తలలోకి వెళ్ళే నరాల మీద డిస్క్ ప్రెషర్ పెట్టడం వల్ల వస్తుంది. సో మెడలో డిస్క్ ప్రాబ్లం వల్ల తలలో నొప్పి రావడం, కంటిలో నొప్పి రావడం, చెయ్యంతా లాగేయడం, జబ్బలో నొప్పి రావడం, వేళ్లలో తిమ్మిరి రావడం, చేతి వేళ్లలో, కాలి వేళ్లలో, ఇలా రకరకాలుగా ఈ సింప్టమ్స్ అనేవి మనకి కనబడుతుంటాయన్నమాట. అండ్ ముఖ్యంగా ముందు కొంగినప్పుడు, బరువులు ఎత్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అలాగే కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు లేదా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసినప్పుడు ఇటువంటిప్పుడు ఆ ప్రెషర్ అనేది ఎక్కువ పడి డిస్క్ పక్కకి జరిగి నరాలను ఎక్కువ నొక్కుతుంది అన్నమాట. గతుకుల రోడ్లో ప్రయాణం చేసినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు ఇట్లా. అయితే అసలు ఎందుకు వస్తుంది ఇది? ఎందుకు ఆ డిస్క్ లోపల ఉండే లిక్విడ్ అరిగిపోతుంది, తగ్గిపోతుంది, ఎముకలు ఎందుకు అరిగిపోతున్నాయి? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అసలు చిన్న వయసులోనే ఎందుకు డీజనరేషన్ వస్తుంది? దీనికి మనం స్థూలంగా చూస్తే కనుక ఈ కారణాలన్నీ చాలా యూనో కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం కొని తెచ్చుకుంటున్నవి కేవలం మన రాంగ్ లైఫ్ స్టైల్ వలన. సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేవకపోవడం, శారీరక శ్రమ సరిగ్గా చేయకపోవడం, పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, శరీరానికి ఇబ్బంది పెట్టే ఆహార పదార్థాలు తీసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి చేయడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, స్ట్రెస్, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషను, కోపము, ఇంట్లో, ఆఫీసులో మనుషుల మధ్యన సంబంధాలు సరిగ్గా లేకపోవడం, దాంతో ఒత్తిడి పెరగడం, వీటన్నిటి వలన అక్యూములేటెడ్ ఎండోటాక్సిన్స్ లేదా ఫ్రీ రాడికల్స్ అనేవి శరీరంలో అక్యూములేట్ అవుతాయి. ఇవి బయట నుంచి వచ్చిన టాక్సిన్స్ కాదు, శరీరం తయారు చేస్తున్నటువంటి టాక్సిన్స్. ఎందుకు తయారు చేస్తుంది? సరైన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయకపోవడం. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి? శరీరం లోపల జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ని డిస్టర్బ్ చేస్తాయి, అవి వెళ్ళి అన్ని జాయింట్స్ని అటాక్ చేస్తాయి. ప్లస్ మనం తీసుకుంటున్న ఆహారం కొన్ని భాగాలకు అందకుండా ఆపేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకున్న ఆహారంలో ఉండే కాల్షియం కావచ్చు, మినరల్స్ కావచ్చు, పొటాషియం కావచ్చు, ఇంకా అదర్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ఇవన్నీ ఈ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా డైజెషన్ అయిన తర్వాత బ్లడ్లోకి ప్రవేశించి రక్తం ద్వారా శరీరంలో అన్ని భాగాలకి ప్రవేశిస్తే అన్ని భాగాల్లో అన్ని ఆర్గాన్స్, ఈ అన్ని సెల్స్ ఈ మైక్రోన్యూట్రియంట్స్ని తీసుకుని తద్వారా కొత్తగా టిష్యూ బిల్డింగ్, ఎనర్జీ ప్రొడక్షన్ ఇవన్నీ చేసుకోవడానికి ఈ న్యూట్రియంట్స్ మనకి పనికి వస్తాయి. అయితే ఈ న్యూట్రియంట్స్ని కొన్ని భాగాలకు అందకుండా కెమికల్ రియాక్షన్స్ని డిస్టర్బ్ చేసి శరీరంలో డీజనరేషన్ అనేది ఉండేలాగా జరిగేలాగా ఈ ఫ్రీ రాడికల్స్ లేదా ఎండోటాక్సిన్స్ చేస్తాయి. సో ఈ ఎండోటాక్సిన్స్ వలన మన శరీరంలో పర్టికులర్లీ మెడ భాగంలో స్కెలిటల్ సిస్టమ్కి న్యూట్రిషన్ సరిగా అందకపోతే మొత్తం స్కెలిటల్ సిస్టమ్లో అంతట్లోనే డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎక్కువ ప్రెషర్ నడుము మీద పడడం వల్ల ముందు నడుములో లేదా మెడలో, అంటే సిస్టమ్ మీద ఎక్కువ కూర్చునే వాళ్ళు, మెడతో ఎక్కువ పని చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళకి మెడ లేదా నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడేవాళ్ళు వాళ్ళకి నడుము, మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడే వాళ్ళకి మోకాళ్ళు, అక్కడ డీజనరేషన్ ఎక్కువ జరిగి అక్కడ మొట్టమొదటి నొప్పిని స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ డీజనరేషన్ ప్రాసెస్ అనేది దెబ్బ తగలడం వల్ల, బరువులు ఎత్తడం వల్ల, ఇంకేదో గతుకుల రోడ్లో ప్రయాణం చేయడం వల్ల వచ్చింది కాదు. చాలామంది చెప్తుంటారు అల్లప్పుడప్పుడు, నేను ఒకసారి సూట్ కేసు ఎత్తానండి అప్పటి నుంచి నాకు వచ్చింది, లేదా బకెట్తో నీళ్లు మోసానండి అప్పటి నుంచి నాకు నడుము నొప్పి వచ్చింది, ఈ బకెట్తో నీళ్లు మోయడం వల్ల, లేకపోతే ఏదో బస్సులో వెళ్తున్నాను కుదుపుల్లో గోతులో పడింది బస్సు అప్పటి నుంచి నాకు వచ్చింది, ఇవేవి కూడా ఈ ప్రాబ్లంకి కారణాలు కావు. ఆల్రెడీ ఉన్న ప్రాబ్లంని బయటకు తీసుకొచ్చినటువంటి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. బట్ కారణం ఏంటి? డీజనరేషన్ ఎందుకు జరుగుతుంది? మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం. సో ఈ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్యూములేట్ అయిపోయినటువంటి ఈ ఫ్రీ రాడికల్స్ లేదా ఎండోటాక్సిన్స్ ఏవైతున్నాయో వాటిని శరీరంలోంచి బయటికి పంపించకపోతే డీజనరేషన్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకో పార్ట్ అలా అన్ని భాగాల్లో డీజనరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి ఏం చేయాలి మనం? రీజనరేషన్ చేసుకోవాలి అంటే ముందు డీజనరేషన్ని ఆపాలి. ఇక్కడ ఈ డీజనరేషన్ని ఆపడం, రీజనరేషన్ చేయడం అనే కాంటెక్స్ట్లో పిక్చర్లోకి వచ్చేది ఆయుర్వేదం. ఆయుర్వేదం కొన్ని వేల సంవత్సరాల నుండి డీజనరేషన్ నుంచి రీజనరేషన్కి వెళ్ళడం అనేది పాసిబుల్ అని చెప్తోంది. కానీ మోడర్న్ సైంటిస్ట్లు అంటిల్ రీసెంట్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనేవారు. ఒకసారి అరిగిపోతే మళ్ళీ తిరిగి రీజనరేట్ అవ్వడం ఇంపాసిబుల్ అనేవారు. ఇప్పటికీ చాలామంది మన భారతదేశంలో డాక్టర్స్ అలాగే అంటుంటారు. కానీ సైన్స్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఆయుర్వేదంలో చెప్పినవన్నీ కూడా సైన్స్ మళ్ళీ ప్రూవ్ చేస్తుంది. అయితే సైన్స్ అడ్వాన్స్ అయ్యి అయ్యి మనకి ఏం చెప్తుంది అంటే, శరీరంలో ఉండే ప్రతి కణం కూడా వాటి పని చేసుకుని దాని తర్వాత చనిపోతుంది, కొత్త కణాలు పుడతాయి. ఇలా ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. ఇది కంటిన్యూస్గా జరిగేది, ఈ డీజనరేషన్ రీజనరేషన్, పాత కణాలు చనిపోవడం, కొత్త కణాలు పుట్టడం, ఇదంతా కంటిన్యూస్గా జరుగుతుంది. ఇలా కంటిన్యూస్గా జరుగుతున్న ప్రాసెస్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఏ కణాలు ఎన్నాళ్ళు బతుకుతాయి, ఆ తర్వాత మళ్ళీ ఎలా పుడతాయి అనేది తెలుసుకున్నారు. అందువల్ల ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ రీజనరేటివ్ థెరపీ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి రీసెర్చ్ చేస్తున్నారు. కానీ ఎప్పటి నుంచో రీజనరేషన్ రీజనరేటివ్ థెరపీ మన భారతదేశంలో మన ఆయుర్వేదంలో ఉన్నది. దీని మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. చాలామంది ఆశ్చర్యపోతుంటారు, మా పేషెంట్లు ఆఫ్టర్ ట్రీట్మెంట్ మళ్ళీ MRI తీసుకుంటే ఆ డిస్కులు మళ్ళీ రీజనరేట్ అయ్యి వాటి ప్లేస్లకి అవి వెళ్ళిపోయినట్టుగా వస్తుంటుంది అనమాట రిపోర్ట్. అది చూసి ఆశ్చర్యపోతుంటారు చాలామంది, లేకపోతే డాక్టర్స్ ఆశ్చర్యపోతుంటారు వాళ్ళు చూసి. బట్ ఇది అందులో ఆశ్చర్యపోవడానికి ఇదేమి మిరకిల్ కాదు, ఇట్ ఈస్ సైన్స్, ప్యూర్ సైన్స్. ఎట్లాగో నేను చెప్తాను, మన శరీరంలో ఉండే ప్రతి కణం కూడా ఒక నిర్ణీతమైన సమయం వరకు బతుకుండి అటు పనిచేసి అక్కడ చనిపోతుంది. మనందరికీ తెలుసు, అందుకే మనం చాలామంది బ్లడ్ డొనేట్ చేస్తుంటాం. ఎందుకంటే రక్త కణాలు 120 రోజులు బతుకుతాయి, అంటే 4 నెలలు బతుకుతాయి. 4 నెలల తర్వాత మనం ఎవరికి రక్తం ఇవ్వకపోయినా అవి చనిపోతాయి. అందువల్ల మనం రక్తం ఇస్తే మళ్ళీ కొత్తగా రక్తం తయారైపోతుంది. అలాగే 4-5 సార్లు రక్తం ఇస్తే మన రక్తం తగ్గిపోతుంది, కంటిన్యూస్గా శరీరం తయారు చేసుకుంటుంది, మనకు తెలుసు. అలాగే మీరు వినే ఉంటారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అంటే ఒక వ్యక్తి చనిపోతే అతను లివర్ తీసుకు ఇంకో వ్యక్తికి ఇవ్వడం అలాంటి కదా, హార్ట్ లాగా కాదు. లివర్ ఎట్లా అంటే, ఒక హెల్దీ పర్సన్ తాలూకు లివర్ హాఫ్ లివర్ కట్ చేసి ఒక లివర్ పాడైపోయిన వ్యక్తికి పెడుతున్నారు. అతి త్వరలోనే ఇద్దరు ఫుల్ ఫ్లెజ్డ్ సైజ్కి లివర్ని గ్రో చేసుకుంటున్నారు, పెరిగి మామూలు లివర్ తయారైపోతుంది. ఎలా తయారవుతుంది, లివర్లో ఉండే కణాలు 45 రోజులే బతుకుతాయి, ఆ పని అయిపోయిన తర్వాత చనిపోతాయి, మళ్ళీ కొత్త కణాలు పుడతాయి. అలాగే స్కిన్లో ఉండే కణాలు అయితే 30 రోజులే. చూడండి, పాము కుబుసం విడుస్తుంది కదా, అలాగ మన స్కిన్లో సెల్స్ కూడా కంటిన్యూస్గా బయటికి పోతుంటాయి, మనకు తెలియదు. మనం గది ఊడుస్తుంటే అందులో వచ్చి డస్ట్లో 80% మన డెడ్ స్కిన్ సెల్సే ఉంటాయి. అలాగే స్టమక్ వాల్లో ఉండే లైనింగ్లో ఉండే సెల్స్ అయితే ఓన్లీ 5 రోజులే బతుకుతాయి, మ్యూకస్ మెంబ్రెయిన్లో ఉండే సెల్స్. అలా స్కెల్టల్ సిస్టమ్కి వస్తే కనుక స్కెల్టల్ సెల్స్ ఓన్లీ 3 మంత్స్, అంటే 90 డేస్ మాత్రమే బతుకుతాయి. ఈ 90 డేస్ వాటి పని అవి చేసుకుంటాయి, అదర్ చనిపోతాయి. మన బోన్ అంటే ఒక సాలిడ్ ఐరన్ ఫ్రేమ్ లాగా ఉంటుంది, కొన్నాళ్ళకి రస్ట్ పట్టి పాడైపోతుందని అనుకుంటారు చాలామంది, కాదు. మన శరీరం మొత్తం ఇంక్లూడింగ్ స్కెల్టల్ సిస్టమ్, ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్, ఒక ప్రవహించే నది లాంటిది. మన శరీరం ఒక విగ్రహంలాగా ఫిక్స్డ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ కాదు. ఎందుకు ప్రవహించే నది లాంటిది అంటున్నానంటే, నది కృష్ణానదో గోదావరి నదో చూస్తుంటే ఎప్పుడు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ యు కాంట్ స్టెప్ ఇన్ టు ద సేమ్ వాటర్ ట్వైస్ అంటారు. అంటే నదిలో కాలు పెడతాం, కాలు తీస్తాం, మళ్ళీ కాలు పెట్టాం అనుకోండి, ఆ రెండోసారి మళ్ళీ అదే నీటిలో కాలు పెట్టాం. ఎందుకంటే నీరు పారి వెళ్ళిపోతుంది, పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది. అలాగే పాత కణాలు వెళ్ళిపోతున్నాయి మన శరీరంలో, కొత్త కణాలు వస్తున్నాయి. 3 నెలల క్రితం మన స్కెల్టల్ సిస్టమ్లో ఉండే ఒక్క కణం కూడా ఈరోజు ఉండదు, ఈ రోజు ఉండే ఒక్క కణం కూడా 3 నెలల తర్వాత ఉండదు మన బోన్స్లో, మన స్కెల్టన్లో ఉండే సెల్స్. అలాగే అన్ని కణాలు కూడా. సో 2018 మోడల్, డాక్టర్ సుందరరాజ్ పెరుమాళ్ మోడల్ 2018లో ఉన్నటువంటి కణాలు 2019లో ఉండవు. కంటిన్యూస్గా పాత కణాలు చనిపోతుంటాయి, కొత్త కణాలు పడుతుంటాయి. సో ఇప్పుడు అందరికీ ఒక డౌట్ పుడుతుంది, పాత కణాలు కంటిన్యూస్గా చనిపోతూ కొత్త కణాలు కంటిన్యూస్గా పుడుతుంటే కనుక అది కూడా 3 నెలల్లో పాత కణాలు అన్నీ పోయి కొత్త కణాలు వస్తుంటాయి కనుక 3 నెలల తర్వాత మళ్ళీ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీస్తే ఈ డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ బల్జలు ఇవన్నీ పోయి డిస్కులు మళ్ళీ నార్మల్గా అయిపోవాలి కదా, అరిగిపోయిన ఎముకలు మళ్ళీ నార్మల్గా అయిపోవాలి కదా. జనరల్లీ అలా అవ్వాలి. బాడీ ఎప్పుడు కూడా హీలింగ్ చేసుకుంటూ మనకు తెలియకుండా చేస్తుంటుంది, కానీ ఒకనొక టైంలో దాని హీలింగ్ కెపాసిటీని మించి బాడీని రోయిన్ చేసేస్తాం, ఆ టైంలో చేతులు ఎత్తేస్తుంది నా వల్ల కాదు అని, అప్పుడే మనకు నొప్పులు అనేది తెలుస్తుంటాయి. ఒక ఉదాహరణ చెప్తాను, మీరుంటున్న బిల్డింగ్ 30 సంవత్సరాల తర్వాత బాగా పాతదైపోయింది అనుకోండి, కానీ అప్పుడు 30 సంవత్సరాల తర్వాత బాగా సైన్స్ అడ్వాన్స్ అయ్యి మామూలుగా ఇప్పటిలాగా పాత బిల్డింగ్ పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేకుండా, ప్లస్ మనకు ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది ఈ బిల్డింగ్ ఇలాగే ఉండాలి అని, సో ఒక్కొక్క ఇటుకని తీసేసి ఒక సూపర్ స్ట్రాంగ్ ఇటుకని పెట్టామనుకోండి, జస్ట్ ఒక ఇటుక తీసి ఇంకొకటి ఒక ఇటుక తీసుకు ఇంకోటి అలా అలా మొత్తం ఇటుకలన్నీ రిప్లేస్ చేసేస్తే ఆ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో 100% బ్రాండ్ న్యూ స్ట్రాంగ్ బిల్డింగ్ అయిపోతుంది. కానీ అట్లా రిప్లేస్ చేస్తున్న టైంలో సూపర్ స్ట్రాంగ్ ఇటుక కాకుండా మళ్ళీ వీక్గా ఉండే ఇటుకనే పెట్టామనుకోండి, మొత్తం అన్ని ఇటుకలు రిప్లేస్ చేసినా కూడా వీక్ బిల్డింగ్ గా తయారవుతుంది, ఇంకా వీక్గా అయిపోతుంది చెప్పాలంటే. అలాగే మనం ఇప్పుడు ఏదైతే బోన్స్ లో ఉండే కణాలు పాత కణాలు చనిపోతున్నాయి కొత్త కణాలు పుడుతున్నాయి, కానీ కొత్త కణాలను తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ శరీరానికి ఎలా వస్తుంది, మన ఆహారం ద్వారా వస్తుంది. ఆహారంలో ఉండే మైక్రోన్యూట్రియన్స్ అందకుండా ఈ ఎండోటాక్సిన్స్ ఫ్రీ రాడికల్స్ ఇవన్నీ కూడా ఆపేస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, సరైన రా మెటీరియల్ లేకపోతే వీక్ సెల్స్ తద్వారా వీక్ బోన్స్ వీక్ స్కెల్టన్ తయారవుతుంది, వీక్ కార్టిలేజ్ తయారవుతుంది. సో కొత్త కణాలు పుడుతున్నా మళ్ళీ వీక్ కణాలే పుడుతున్నాయి, అందువల్లే కంటిన్యూస్గా డీజనరేషన్ అనేది జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు ఇలాంటి సమయంలో డీజనరేషన్ ఆపాలి అంటే ఈ ఎండోటాక్సిన్స్ని ఈ ఫ్రీ రాడికల్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోంచి శరీరంలోంచి బయటకు పంపించాలి. అలా పంపించడానికి కొన్ని డీటాక్సిఫికేషన్ థెరపీస్ ఆయుర్వేదంలో చేస్తారు. పంచకర్మలో మొదటి 2 అయినటువంటి వమన కర్మ విరేచన కర్మ, ఇది చాలా 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 ఎఫెక్టివ్గా డీపెస్ట్ ప్లేసెస్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో ఉండి టాక్సిన్స్ని బయటకు పంపించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ టాక్సిన్స్ బయటికి పోవడం వల్ల అరిగిపోవడం అనేది ఆపగలుగుతాం. ఈ డీజనరేషన్ అనేది ఓన్లీ బ్యాక్ బోన్లోనో నెక్లోనో కాదు, శరీరంలో ప్రతి కణంలో కూడా ఈ డీజనరేషన్ అనేది ఆగుతుంది ఈ డీటాక్సిఫికేషన్ వల్ల. ఇక ఆల్రెడీ అరిగిపోయినటువంటి డిస్కులు బోన్స్ వీటిని రీజనరేట్ చేయాలి. అలా చేయాలి అంటే వాటికి సరైన పోషణ రా మెటీరియల్ అందించడానికి కావలసినటువంటి మెటబాలిక్ చేంజెస్ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ని ఈ పంచకర్మలు లేదా ఈ డీటాక్సిఫికేషన్ థెరపీస్ రీజనరేటివ్ థెరపీస్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, మన దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ ఉంది, అయితే దాన్ని ఎక్కువ వాడుతున్నాం, ఎక్కువ మంది వాడుతున్నారు, అందులో చాలా వైరస్ ఉన్నది, రకరకాల వెబ్సైట్స్కి వెళ్ళడం వల్ల ఏవో డౌన్లోడ్ చేయడం వల్ల చాలా వైరస్ వచ్చేసింది, దానివల్ల ల్యాప్టాప్ చాలా చాలా స్లో అయిపోయింది. ఇలాంటి స్లోయెస్ట్ కండిషన్లో మనం ఈ ల్యాప్టాప్ని ఏం చేస్తాం, ఇంకా స్ట్రాంగ్ యాంటీవైరస్ వేసినా కూడా అది స్లోగానే ఉంది. అలాంటి టైంలో ఏం చేస్తాం, ఫార్మాట్ చేస్తాం. ఫార్మాట్ చేస్తే బ్రాండ్ న్యూ ల్యాప్టాప్ లాగా అయిపోతుంది, కొత్త ల్యాప్టాప్ అయిపోతుంది, చాలా ఫాస్ట్ బూటప్ అది వస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా అన్ని ప్రోగ్రామ్స్ ఓపెన్ అవుతాయి, చాలా బాగుంటుంది. ఇలా ఫార్మాట్ చేసిన తర్వాత ముందు మంచి స్ట్రాంగ్ యాంటీవైరస్ వేసుకుని ఆ తర్వాత మంచి మంచి ప్రోగ్రామ్స్ మనకు అవసరమైన ప్రోగ్రామ్స్ వేసుకుని మనకు నచ్చిన విధంగా ల్యాప్టాప్ పనిచేసే విధంగా మనం తయారు చేసుకుని అట్ ద సేమ్ టైం ఆ ల్యాప్టాప్లో ఏ అన్హెల్దీ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏది పడితే డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటే దాని స్పీడ్ దాని ఎఫిషియన్సీ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా మనం కూడా మన శరీరాన్ని ఫార్మాట్ చేసి మళ్ళీ మంచి యాంటీవైరస్ మంచి ప్రోగ్రామ్స్ వేసి చేసినట్టుగా చేసేదే ఈ పంచకర్మ థెరపీ అన్నమాట. ఈ పంచకర్మ థెరపీ ద్వారా రీజనరేషన్ ఎట్లా అవుతుంది అని మనం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది మన భారతీయ స్వరం.
కళ్ళు మానందో బాబు కళ్ళు తెరవందో, ఇల్లు వళ్ళు పూలదోసే కళ్ళు మానందో బాబు కళ్ళు తెరవందో. పీదల తీర్చినే మహమ్మారి ప్రభువులు కొల్చుకునే పింజారి, పీదల తీర్చినే మహమ్మారి బీదల తీర్చినే మహమ్మారి ప్రభులు కొల్చుకునే పింజారి, దేశ దరిద్రతకే రహదారి, దేశ దరిద్రతకే రహదారి, పాన పిశాచము పారదోలి, పాన పిశాచము పారదోలి, భారత కీర్తిని నింపదరండో, పాన పిశాచము పారదోలి, భారత కీర్తిని నింపదరండో, లెండు భారత వీరులారా నిదురలేవండో, నీవు కళ్ళు తెరవండో, ఇల్లు వళ్ళు కళ్ళు మానందో బాబు కళ్ళు తెరవండో.
హాయ్, దిస్ ఇస్ సుమన్, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా ఆడవారి పట్ల సమాజ దృక్పథం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. బయట మనం ఏమి సాధించినా ఇంట్లో నీకు ఈ చీర బాగుందోయ్, ఈ వంట నీ చేయి తగిలి మహత్తరంగా మారిందోయ్ లాంటి చిన్న చిన్న ప్రశంసలు మన పాలిట పద్మశ్రీ పురస్కారాలే అవునంటారా? ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న స్త్రీలు మీ అభిప్రాయాల్ని అనుభవాల్ని మాకు ఈమెయిల్ చేయండి, అన్నట్టు మీ అనుభవాలు చెప్పేటప్పుడు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి, మీరేం దిగులెట్టుకోకండే. మీరు పంచుకునే అభిప్రాయాలు అనుభవాలు ఇటువంటి స్థితిలోనే ఉన్న వేరే స్త్రీలకు మార్గదర్శకాలు కావచ్చు. ఇంతే కాదండి, వీటితో మన మహిళలకు అవసరమయ్యే చిన్ని చిన్ని చిట్కాలు, స్ఫూర్తిదాయకమైన మహిళల సమాచారం, లేటెస్ట్ ఫ్యాషన్ ఇలా అన్ని అందిస్తుంది మీ ఆర్జే అశ్విని మన సరికొత్త కార్యక్రమం నవీనలో ప్రతి గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు. మరి మన సరికొత్త ప్రోగ్రాం నవీన కోసం మీరు మీ అనుభవాలను mynd.podcasts@gmail.com తప్పకుండా పంపిస్తారు కదా.
పితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగు వారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 to 5:30 వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 to 9 వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి పునఃస్వాగతం. బ్యాక్ పెయిన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము ఈ వారం ఎపిసోడ్లోని. అయితే రీజనరేషన్ అనేది ఎట్లా అవుతుంది అనేది ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ డీజనరేషన్ని ఆపడము ఈ డీటాక్సిఫికేషన్ థెరపీస్ ద్వారా, ఎండోటాక్సిన్స్ బయటికి పంపించడం ద్వారా అరిగిపోవడం అనే పార్ట్ని మనం ఆపగలుగుతాం. అయితే ఆల్రెడీ అరిగిపోయిన ఎముకలు, కార్టిలేజ్ని రీజనరేట్ చేయడానికి కొన్ని మెటబాలిక్ చేంజెస్ చేసి మళ్ళీ తిరిగి బాడీ ఆ కణాలని తిరిగి తయారు చేసుకునేలాగా చేసే రీజనరేటివ్ థెరపీస్ ఉన్నాయి. పస్థికర్మ, నస్యకర్మ అని చెప్పి పంచకర్మల్లోని ఇవి చేయడం ద్వారా కొత్తగా ఆ బోన్స్, కార్టిలేజ్ కూడా స్ట్రాంగ్గా తయారయ్యేలాగా చేస్తాం అన్నమాట. అలాగే బయటకు వచ్చేసిన డిస్క్ని మనం మ్యానిపులేట్ చేసి చేత్తో లోపలికి తోయడం ఇలాంటివి ఏమి చేయము. న్యాచురల్గా రీజనరేట్ అవుతుంటే అది లోపలికి దాని ప్లేస్లోకి వెళ్ళిపోతుంటుంది. అట్లా మనం ఈ థెరపీ కూడా రీజనరేటివ్ థెరపీస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా చేస్తాం ఆయుర్వేదంలో. కటివస్థి అని, షష్టిక శాల పిండ స్వేదం అని, అభ్యంగము, బాష్ప స్వేదము, ఇలా చాలా రకాల థెరపీస్ ఉన్నాయి. అంటే మసాజ్ చేయడము, స్టీమ్ బాత్, కాపడాలు పెట్టడము, కొన్ని రకాల మూలికలతో ఉండిన పేస్టులతో మసాజ్ చేయడము, ఎక్కడైతే డిస్క్ పక్కకు జరిగిందో ఆ భాగంలో ఒక రింగ్లా కట్టి అందులో మెడికేటెడ్ ఆయిల్స్ వేడివేడిగా పోయడము, ఇవన్నీ ఎక్స్టర్నల్ థెరపీస్. ఏంటంటే పెయిన్ తగ్గించడానికి, సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి, మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి పనిచేస్తే, ఇంటర్నల్ థెరపీస్ ఇందాక ఏవైతే చెప్పుకున్నామో పంచకర్మ థెరపీస్, అవి లోపల రీజనరేషన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అరిగిపోయిన డిస్కులు రీజనరేట్ చేయడానికి పనిచేస్తాయి. ఇలా చేయడం వల్ల పూర్తిగా బయటకు వచ్చేసిన డిస్కులు మళ్ళీ పూర్తిగా లోపలికి వెళ్ళి వాటి ప్లేస్లో వెళ్ళిపోతాయి. ఇక ఫ్యూచర్లో మళ్ళీ ఆ డిస్కులు పక్కకి జరిగిపోకుండా ప్రివెంట్ చేసే కొన్ని థెరపీస్ కూడా చేస్తాము. అందులో ఒకటి వాహినికర్మ అని ఒక థెరపీ చేస్తాము. దీన్ని అగ్నికర్మ అని కూడా అంటారు. పంచలోహ శలాక ద్వారా థర్మల్ ఎనర్జీని పక్కకు జరిగిన డిస్కులకి లోపలికి పంపించే ట్రీట్మెంట్ ఒకటి చేస్తాం అన్నమాట. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా బాగా సివియర్ కండిషన్లో ఉండే వాళ్ళకి, ఆపరేషన్ తప్పదు అనే వాళ్ళకి పంచకర్మలు చేయడం జరుగుతుంది. సుమారుగా 45 to 60 days కూడా పడుతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు మందులు వాడడం, బ్యాక్ ఎక్సర్సైజెస్ చేయడము, మంచి ఆహారం తీసుకోవడము, ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ మేము నేర్పిస్తామని చేస్తూ ఉంటే రీజనరేషన్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత 1 సంవత్సరం తర్వాత ఎంఆర్ఐ తీస్తే ఆ డిస్క్ దాని ప్లేస్ లోకి మళ్ళీ వెళ్ళిపోయినట్టుగా మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది ఎంఆర్ఐలో. అయితే ఇందులో మనం చేసే ట్రీట్మెంట్స్ ఎంత ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫుడ్, ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇదంతా కూడా మనం చాలా డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇనీషియల్ స్టేజెస్లో బ్యాక్ పెయిన్ వస్తే కనుక ఏం చేయాలి, ముందు ఇమ్మీడియట్గా డైలీ మనం దినచర్యలో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అది ఏంటంటే అభ్యంగం. అభ్యంగం ఆచరేత నిత్యం, ప్రతిరోజు నువ్వుల నూనె ఒంటికి రాసుకుని వేడి నీళ్ళతో స్నానం చేయాలి. దాని ద్వారా మొత్తం స్కెలిటల్ సిస్టమ్కి, మస్కులోస్కెలిటల్ సిస్టమ్కి స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది అన్నమాట. అలాగే మనం తినే ఫుడ్లో ఎముకలకి సరైన న్యూట్రిషన్ అందుతుందా లేదా, ఎందుకు నొప్పి వస్తుంది, ఆ ఫుడ్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఆ నొప్పిలు రాకుండా ఇనీషియల్ స్టేజెస్లో కరెక్ట్ చేసుకోవచ్చు. ఏం తినాలి, ఎక్కువ పళ్ళు తింటున్నామా లేదా, డ్రై ఫ్రూట్స్ కూడా తింటున్నామా లేదా, పాలు తాగుతున్నామా లేదా, నెయ్యి వాడుతున్నామా లేదా. చాలామంది నెయ్యి అంటే భయపడతారు కానీ నెయ్యి చాలా అవసరం శరీరానికి. అలాగే అన్ని రకాల కాయగూరలు తింటున్నామా లేదా, చక్కగా మజ్జిగ తీసుకుంటున్నామా లేదా, అండ్ తీసుకునే ఆహారం ఫ్రెష్గా అప్పటికప్పుడు వండిన ఫుడ్ తింటున్నామా, లేకపోతే ఎప్పుడో వండినది ఫ్రిడ్జ్లో పెట్టి రెండోసారి వేడి చేసుకుని నిలవంచిన పదార్థాలు తింటున్నామా, ప్యాకెట్లు, టిండ్ ఫుడ్, క్యాండ్ ఫుడ్, అటువంటి ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా డీజనరేషన్ జరుగుతుంది. బాగా స్పైసీగా ఉండేది, బాగా ఆయిలీగా ఉండేది, బాగా ఫ్రై చేసినవి, మసాలా ఎక్కువ తట్టించినవి, అటువంటి ఫుడ్ ఖచ్చితంగా డీజనరేషన్ చేస్తుంది. నిలవ పచ్చళ్ళు, నిలవంచిన పదార్థాలు, రెండోసారి వేడి చేసినవి, పొద్దునుండి నువ్వు రాత్రి వాళ్ళు నేను రేపు అటువంటి పదార్థాలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా అరిగిపోవడం, ఎముకలు అరిగిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తింటున్నామా, అప్పటికప్పుడు వండుకొని తింటున్నామా, అందులో ఆహారంలో ఉండే పోషక పదార్థాలు బయటికి పోకుండా మరీ ఫ్రై ఎక్కువ చేయకుండా మంచిగా ముద్దకూరలు, రుచిగా ఉండేటువంటి ముద్దకూరలు వండుకొని తింటున్నామా లేదా. అండ్ అలాగే కేవలం బియ్యమే తినకుండా లేదా కేవలం గోధుమలే తినకుండా, ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా ఒక రెవల్యూషన్ చూస్తున్నారు, చిరుధాన్యాల రెవల్యూషన్. సో అవన్నీ కూడా అన్ని కొద్ది కొద్ది కొద్దిగా తింటూ ఉంటే మనకు అన్ని రకాల పోషక పదార్థాలు వస్తాయి. రాగుల్లో బియ్యంలో 10 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటే అంతే వెయిట్ ఉండే రాగుల్లో 345 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందండి, అంటే దాదాపు 35 రెట్లు కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో రాగి జావ చిన్నప్పుడు అందరూ తాగేవారు, మన ముందు జనరేషన్ వాళ్ళు కంపల్సరీగా ప్రతిరోజు అంబలి, రాగి జావా, రాగి సంగటి తీసుకునేవారు, రాగితో చేసినటువంటి స్వీట్స్ తినేవారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అసలు రాగి అంటే తెలియదు ఎవరికి, అందువల్ల ఎముకలు వీక్ అవుతున్నాయి. ఒక రాగులు కాల్షియం ఒకటే కాదు, ఇంకా చాలా మినరల్స్ కావాలి. అవన్నీ కావాలి అంటే ఈ చిరుధాన్యాలు, కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, వరిగలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఇవన్నీ కూడా చక్కగా టేస్టీగా వండుకుని తినడం అనేది మనం తింటూ మన పిల్లలకి అలవాటు చేస్తే ఫ్యూచర్లో ఎటువంటి ఎముకలకు సంబంధించిన సమస్యలే కాకుండా ఎటువంటి డీజనరేటివ్ చేంజెస్ అనేవి శరీరంలో రాకుండా ఈ అన్ని రకాల న్యూట్రిషియస్ ఫుడ్స్ తీసుకుంటే మనం విల్ బీ ఇన్సూరింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ గెటింగ్ అటాక్డ్ ఫ్రమ్ డిసీజెస్ అన్నమాట. సో ఎటువంటి మంచి న్యూట్రిషియస్ ఫుడ్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే మనం బాగా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు బంగాళదుంప, చామదుంప, గోంగూర, చుక్కకూర, శనగపిండి, మైదాపిండితో చేసిన వస్తువులు, టమాటాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదు. అలాగే గుమ్మడికాయ కూడా నొప్పి పెంచుతుంది అంటారు. ఫ్రూట్స్లో అరటిపండు, పనసపండు తీసుకోవద్దు అంటారు. అండ్ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే కూల్డ్ డ్రింక్స్, చిల్డ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. అండ్ చాలా ముఖ్యంగా మంచి ఆహారం తీసుకున్నా కూడా సరైన సమయంలో తీసుకోకపోతే దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. అందువల్ల ఖచ్చితంగా పొద్దున్న 8 లోపు బ్రేక్ఫాస్ట్ చేయడం, మధ్యాహ్నం 1 గంటలోపు లంచ్ చేయడం, సాయంత్రం 7:30కి భోజనం చేసేసేయడం, అలాగే రాత్రి 10 గంటలకల్లా పడుకోవడం, ఉదయం 5 గంటలకల్లా లేవడం, ఇటువంటి చక్కటి డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిగితే కూడా ఆరోగ్యం ఎప్పుడు కూడా బాగుంటుంది. చిన్న చిన్న నొప్పులు, పర్టికులర్లీ బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా బాడీ వెంటనే హీల్ చేసేసుకుంటుంది. రెగ్యులర్ గా స్పైనల్ ఎక్సర్సైజ్ చేయడం, ఆసనాల్లో భుజంగాసనము, అలాగే శలభాసనము, అలాగే ధనురాసనము, బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాలన్నీ కూడా ఎడమొప్పిని తగ్గిస్తాయి. వీటి గురించి ఇంకా డీటెయిల్గా మనం చెప్పుకుంటాం. డిఫరెంట్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. రెగ్యులర్గా ప్రాణాయామం చేయడం అనేది తొందరగా రీజనరేషన్కి హెల్ప్ చేస్తుంది. మనం ఎంత మంచి న్యూట్రిషన్ తీసుకున్నా ఆ తీసుకున్న న్యూట్రిషన్, ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే ఉన్నదో ఆ ఫుడ్ చక్కగా బాడీకి ఉపయోగపడి రీజనరేషన్ చేయాలి అంటే కూడా ఖచ్చితంగా మనకి ఈ ప్రాణాయామం అనేది, మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రాణాయామంలో కూడా చాలామంది టీవీలో చూసి కేవలం 1-2, 1-2 అని గాలి పీల్చడం, గాలి వదలడం, గాలి పీల్చడం, గాలి వదలడం చేస్తుంటారు. అది కేవలం ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. లంగ్ ఎక్స్పాన్షన్కి కపాలభాతి కానీ, భస్త్రిక కానీ ఇవన్నీ పనిచేస్తాయి. కానీ యాక్చువల్ ప్రాణాయామంలో, హఠయోగంలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే శ్వాసని బంధించడం. మన శ్వాసను కనుక మనం బంధించగలిగితే అప్పుడు శరీరం లోపల చాలా అద్భుతమైనటువంటి మెటబాలిక్ చేంజెస్ అవుతాయన్నమాట. సో అటువంటి బ్యూటిఫుల్ ప్రాణాయామము, చాలా అద్భుతమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో చాలామంది గురువులు మనకి ఇండియాలో అలాగే విదేశాల్లో కూడా నేర్పిస్తున్నారు. ఇది ఈ ప్రాణాయామం కరెక్ట్గా మనం చేస్తే కేవలం నడునొప్పి, మెడనొప్పులకి హెల్ప్ చేయడమే కాకుండా శరీరంలో ఏ పార్ట్లో అయినా రీజనరేషన్కి ఇది హెల్ప్ చేస్తుంది. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి కిడ్నీ పనిచేయట్లేదు, లివర్ ఫెయిల్యూర్ అయిపోయి లివర్ పనిచేయట్లేదు, కణాలు చచ్చిపోయినాయి, గ్యాంగ్రీన్ అయిపోయింది, వేలు తీసేయాలి, అటువంటి స్థితిలో ప్రాణాయామం ద్వారా తిరిగి కొత్త కణాలను తయారు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా సింపుల్ ప్రాబ్లం వాటితో కంపేర్ చేస్తే. ఈజీగా మనము ఈ ఎముకలు, కార్టిలేజ్ లోపల కణాలను రీజనరేట్ చేసుకోవడానికి ప్రాణాయామము, ధ్యానము మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో అలాగే ఈ ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా మన మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అయితే స్ట్రాంగ్ మైండ్తో ఏం చేస్తాం అనేది కూడా అగైన్ మన మీద ఆధారపడుతుంది. ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ మైండ్తో అవతల వాళ్ళు ఇబ్బంది పెడతామా, మనం ఇంకొంచెం ఎక్కువ కోపం తెచ్చుకుంటామా, లేదా లైఫ్ని ప్రయారిటైజ్ చేసుకుంటామా, ఏది ముఖ్యమైనటువంటిది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన లైఫ్లో ఏంటి? అఫ్కోర్స్ మన ఫ్యామిలీ మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది, కానీ ఫ్యామిలీ వాళ్ళని పట్టించుకోవాలన్నా కూడా మన హెల్త్ చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మన హెల్త్ బాగోకపోతే మన ఫ్యామిలీ, మన కెరియర్, మన అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా జీరో అయిపోతాయి. ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం అంటారు. సో మన పనులు మనం, మన విధి మనం నిర్వర్తించాలన్నా, మన డిజైర్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా, మనం వెల్త్ సంపాదించాలన్నా, లేదా మనము స్పిరిచువల్ పాత్లో వెళ్ళి మోక్షం సంపాదించాలన్నా, ఏం చేయాలన్నా ఆరోగ్యం కావాలి. ఏది చేయలేం బ్యాక్ పెయిన్ ఉంటే, కాసేపు కుర్చీలో కూడా కూర్చోలేం, ఎప్పుడు అలా మంచం మీద ఫ్లాట్గా పడుకోవాల్సి వస్తుంది. అందువల్ల బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ను ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హెల్త్. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ముందు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి అని లైఫ్ని ప్రయారిటైజ్ చేయడం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పురుగు మందులు ఎరువులు వెయ్యనటువంటి ఆర్గానిక్ ఫుడ్ కనుక మనకు దొరికే అవకాశం ఉంటే, ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు అది తీసుకుని, ఆ కూరగాయలు, ఆ బియ్యం, ఆ కందిపప్పు ఇప్పుడు ఎంతోమంది పండిస్తున్నారు అద్భుతంగా, అటువంటి దొరికితే కనుక అవి తినడం ద్వారా, అది అమృతాహారం అంటారు, అది తొందరగా బాడీలో ఉండే సెల్స్ని రీజనరేట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేనిది బట్ నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, ఎవరైతే ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచించకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీతో పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తారో వాళ్ళ హెల్త్ తొందరగా కుదుట పడుతుంది. నేను ప్రత్యక్షంగా చూసాను, నేను ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నటువంటి పేషెంట్స్ దాదాపు 8,000 మందికి మేము ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ అవసరం లేకుండా తగ్గించాం. వీళ్ళలో తొందరగా రికవర్ అయిన వాళ్ళు ఎవరైతే అంటే, వాళ్ళ గురించి ఓవర్గా ఆలోచించకుండా పక్కవాడి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యారు. ఇది దీనికి నేను సైంటిఫిక్ రీజన్ చెప్పలేను, కానీ I have seen it practically, and that too in a very huge number of patients. And valla social responsibility to pakkavadu gurinchi aalochistu chetanaina sahayam dabbulu sahayam gaakapoyina maata sahayam oka chirunavu oka dhairyam cheppadam manaku telisina information ivadam edo oka sahayam chestu నలుగురికి ఉపయోగపడే వాళ్ళకి తొందరగా బాడీ హీలింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ సీన్ ప్రాక్టికల్లీ. సో ఇవి కొన్ని విషయాలు మనం బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకున్నాము. అయితే ఇంకొంచెం డీటెయిల్డ్గా బ్యాక్ పెయిన్ గురించి మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. ఫైనల్గా మనం ఆరోగ్యం గురించి, అంటే ఒక బ్యాక్ పెయిన్ గురించే కాదు, ప్రతిదీ మన లైఫ్లో ఏం జరుగుతుందో అనేది ఆహారహ పర్యవేక్షేత నరశ్చరితమాత్మన కిమ్నుమే పశుభిస్తుల్య కిమ్నుమే సత్పురుషైరితి. ప్రతి క్షణము మనిషి తనను తాను పరిశీలించుకుంటూ ఒక సింహావలోకనం చేసుకుంటూ నేను ఎట్లా ఉన్నాను, ఒక చక్కటి డిసిప్లైన్ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి సత్పురుషుల్లాగా ఉన్నానా, లేకపోతే ఒక యానిమల్ లాగా ఏది పడితే తినేసి ఎట్లా పడితే అట్లా ఉండి లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నానా అని ఎవ్రీ మినిట్ మనల్ని మనం గమనించుకోవాలి. అలా గమనించుకుంటూ ఉంటే ప్రతి క్షణం అవేర్నెస్లో కాన్షియస్గా ఒక అవేర్డ్ లైఫ్ని, అవేర్నెస్తో నిండిన లైఫ్ని మనం లీడ్ చేస్తుంటే కనుక బాడీయే చెప్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాడీ చెప్తుంది, తను తను హీల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అండ్ మనం గమనించి మనం లైఫ్ స్టైల్ని ఫుడ్ని కరెక్ట్ చేసుకుని హీల్ చేసుకుంటూ ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండకుండా చక్కటి హెల్దీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతాము. అలా లీడ్ చేయడానికి కావాల్సినటువంటి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ ఆరోగ్యవాణి కార్యక్రమాన్ని మైండ్ మీడియా వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇటువంటి చక్కటి అవకాశం మైండ్ మీడియా వాళ్ళు మనందరికీ ఇస్తున్నారు. ఇది విని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి మనము, మన కుటుంబ సభ్యులు, మన ఫ్రెండ్స్ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి మనవంతు సహాయం, మనవంతు శ్రమ మనందరం చేద్దాము. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు డాక్టర్ సుందర్రాజ్ పెరుమాల్ గారి ఆరోగ్యవాణి కార్యక్రమం July 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.